சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 17வ அத்தியாயம் மொதட்டி ஸ்லோகம். அர்ஜுன உவாச்ச சத்வமாஹோரஜஸ்தமஹ. ஸ்ரத்தாத்ரய விபாகயோகம் அனே பேர் கலிகினட்டுவண்டி ஈ 17வ அத்தியாயம் அர்ஜுனுடைய யொக்க பிரஷ்னதோ மொதலவுத்துంది. ఆ ప్రశ్న 16వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం మీద ఆధారపడింది. 16వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? శాస్త్రం ప్రమాణం అని చెప్పారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితౌన. కార్యం అంటే చేయవలసిన పనులు, అకార్యం అంటే చెయ్యకూడనటువంటి పనులు. చెయ్యవలసినవి చెయ్యకూడనివి ఇవి అని ఎలా తెలుస్తుంది మనకు అంటే, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు శాస్త్రం ప్రమాణం అన్నారు. శాస్త్రంలో ఏం చెప్పబడింది అది తెలుసుకొని దాని ప్రకారంగా వ్యక్తి తన జీవన సరళిని అలవర్చుకోవాలి. తను చేసే పనులు మొదటి ఉదయం స్నానం దగ్గర నుంచి నిద్ర లేచే దగ్గర నుంచి, స్నానం దాకా అక్కడ నిద్ర లేవడం దగ్గర నుంచే శాస్త్రం విధించింది ఇన్ని గంటలకు నిద్ర లేవలెను, ఇన్ని గంటలకు స్నానం చేయవలెను, తర్వాత పూజ చేయవలెను, తర్వాత అల్పాహారం చేయవలను, ఇట్లా కొన్ని నియమాలు చెప్పింది శాస్త్రం. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు. ఎలాగైతే ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ మన క్షేమం కోసమే పెట్టబడినయో, అదేవిధంగా శాస్త్రంలో చెప్పబడినటువంటి విధి విహిత కర్మలు అంటారు. విహితమైనటువంటివి, మనకు హితం చేసేటటువంటివి విధించబడినవి, కమాండ్ చేయాలి, ఆజ్ఞాపిస్తేనే కదా చేస్తాం, మన మంచి కోసం చెప్తుంది శాస్త్రం. సో ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆచరిస్తే ఆ వ్యక్తికి క్షేమం అన్నారు. క్షేమం ఏంటి అంటే ఏమిటి? శాంతి కలుగుతుంది, పరమశాంతి కలుగుతుంది, నిత్య శాంతి అతనికి ప్రాప్తిస్తుంది. శాంతి ఉన్నదనుకోండి ఆనందం వస్తుంది. మనకు కావలసింది ఆనందమే కదా. ఆనందం ఎక్కడ ఉంటే అక్కడ శాంతి, ఎక్కడ శాంతి ఉంటే అక్కడ ఆనందం. కనుక అలాంటి కోరిక నీకు ఉన్నది అంటే నువ్వు శాస్త్రాన్ని తెలుసుకోవలసినది అన్నారు. అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, శాస్త్రం తెలియకుండా ఎంతోమంది ఉన్నారు, పామర జనాలు ఉన్నారు. పామర జనాలు అంటే అక్షర ముక్క రాని వాళ్ళు అని మనం అనుకుంటాం. శాస్త్రం ప్రకారం పామర జనులు అంటే శాస్త్రంలో ఏం చెప్పింది అనేటువంటి తెలియనటువంటి వాళ్ళు పామరులు. అంటే 99.99 మంది పామరులే ఉన్నారు దేశంలో. ఎంత ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చదివినప్పటికీ కూడా, ఎన్ని సర్టిఫికేట్లు సంపాదించినా కూడా వాళ్ళందరూ కూడా పామరులే శాస్త్రం దృష్టిలో. చేయవలసినది ఏమిటి, చెయ్యకూడనిది ఏమిటి, ఏమి చేస్తే మనకు శ్రేయస్సు కలుగుతుంది, ఏమి చేస్తే మనకు శ్రేయస్సు లేకుండా పోతుంది అనే విషయం వాళ్ళకి తెలియదు కదా. అన్ని చదువులు చదివినా కూడా కనుక చదవవలసిన చదువు చదవాలి. కనుక ఇటువంటి చదువు చదివితేనే వాళ్ళు సంస్కృత పురుషాహ అంటారు. శాస్త్రం చదివితే ఇటువంటి గుణాలు ఉండాలి అని చెప్పి నీకు తెలుస్తుంది. దైవీ సంపత్తు అని చెప్పి చెప్పాం కిందటి అధ్యాయంలో. ఆ దైవీ సంపత్తు గనక ఉంటే, మంచి గుణాలు సద్గుణాలు గనక ఉంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు. ఆధ్యాత్మికంగా ఎందుకు ఎదగడం అంటే నీ శాంతి కోసమే. మోక్షం అంటే ఏమిటి? శాంతి, ఆనందం. కనుక అటువంటి గుణాలు నువ్వు పొందాలి అంటే శాస్త్రం ప్రమాణం కావాలి. శాస్త్రం ప్రమాణం ఉంటే సంపత్ దైవీ సంపత్తి వస్తుంది. కనుక అలాగొట్టి శాస్త్రం తెలియని వాళ్ళ సంగతి ఏమిటి అని చెప్పి అడుగుతున్నాడు అర్జునుడు. వాళ్ళకి శ్రద్ధ ఉంది దేవుడి మీద, వాళ్ళకి భక్తి ఉంది, కానీ శాస్త్రం ఏదో కారణం మూలంగా చదవలేదు అన్నారు. గురువు లభించకనో, ఎవరు చెప్పేవాళ్ళు లేకనో, అవకాశం లేకనో, కొంతమంది లెక్క చేయకుండా నిర్లక్ష్యం వల్లనో, అది కూడా ఉంది కదా, నిర్లక్ష్యం వల్లనో తేలికగా చూడటం శాస్త్రం వైపు. ఏమిటి పాత చింతకాయ పచ్చడి, ఇంత పెద్ద పేరో చూడండి. ఈ శాస్త్రంలో చెప్పేవన్నీ ఏమిటండి? పాత చింతకాయ పచ్చడి అవి ఎప్పుడో చెప్పారు కదా అనే దృష్టి నిర్లక్ష్యం దృష్టి. నిర్లక్ష్య వైఖరి అంటారు. ఆ వైఖరితో ఉండి కూడా పాటించని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు దేని ఆధారంగా వాళ్ళు పనులు చేస్తారు? వాళ్ళ పూజలు కానీ, వాళ్ళ వ్యవహారం కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ దేన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు అనుసరిస్తారు అని అంటే, వాళ్ళు చేసేటటువంటివి సత్వానికి సంబంధించినవా, రాజసికమైనటువంటివా, తామసికమైనటువంటివా అన్నారు. ఇక్కడ అడుగుతున్నారు, ఏ శాస్త్రం విధిం ఉత్సృజ్య, ఉత్సృజ్య అంటే విడిచిపెట్టి, సృజ్య ధాతు విడిచిపెట్టడం, ఉత్సృజ్య అంటే విడిచిపెట్టి, శాస్త్ర విధిం శాస్త్రంలో చెప్పినటువంటి విధిని నియమాలను ఏ శాస్త్రం ఎవరైతే వదిలిపెడతారో, ఏ అన్నారు. ఏ అంటే తెలుగులో ఏ కాదు, సంస్కృతంలో ఏ, యహ యౌ ఏ, ఎవరైతే వదిలిపెడతారో. యజంతే శ్రద్ధయాన్వితాః, యజంతే అంటే పూజలు చేస్తారు వాళ్ళు, పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు, యజ్ఞాలు యాగాలు కాదు, మామూలు పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. యజ్ఞాలు యాగాలు చేయాలంటే శాస్త్రం తెలిసి ఉండాలి, శాస్త్రం తెలియకుండా అవి చేయలేం. మామూలు పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు, వాళ్ళు శ్రద్ధయ అన్వితాహ, శ్రద్ధతో చేస్తున్నారు వాళ్ళు, చాలా శ్రద్ధతో చేస్తారు. తేషాం నిష్ఠా కా, వాళ్ళ నిష్ఠ, వాళ్ళు చేసేటటువంటి ఆచారం వ్యవహారం అనుష్ఠానం ఎటువంటిది? తేషాం నిష్ఠ కా, ఎటువంటిది వాళ్ళ నిష్ఠ, ఏ కేటగిరీలోకి వస్తుంది అని చెప్పు అన్నారు. సత్వం ఆహో లేక రజస్, రజోగుణానికి సంబంధించిందా, లేక తమహ, తమో గుణానికి సంబంధించిందా, ఈ మూడింట్లో దేనికి వస్తున్నది అని అన్నారు. అంటే కృష్ణ పరమాత్మ, ఇక్కడి వరకు పోయినసారి చూసాం, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఇప్పుడు. ఏ శాస్త్రము తెలియకుండా ప్రవర్తించేవాళ్ళు వాళ్ళు స్వభావం ప్రకారంగా ప్రవర్తిస్తారు అన్నారు. అది చెప్తున్నారు రెండవ శ్లోకంలో, చదువుతాం.
శ్రీ భగవాను వాచ త్రివిధా భవతి శ్రద్ధ, దేహినాం సా స్వభావజం, సాత్వికీ రాజసీ చైవ, తామసీ చేతి తాం శృణు.
ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అర్జునుడు శ్రద్ధ గురించి అడిగినప్పటికీ కూడా మరి అనేక విషయాలు చెప్తున్నారని చెప్పాను కదా. అవేంటి చెప్పాను? శ్రద్ధాత్రయం అన్నారు. అంటే సత్వం గుణం, రజోగుణం, తమోగుణాలని మూడుగా తీసుకొని ఈ మూడు గుణాల మీద ఆధారపడి ఉంటుంది. శ్రద్ధ ఒకటి, ఆహారం ఒకటి, శ్రద్ధాత్రయం, ఆహారత్రయం, యజ్ఞత్రయం. త్రయం అంటే మూడు, మూడు రకాలైనటువంటి శ్రద్ధలు, మూడు రకాలైనటువంటి ఆహార నియమాలు, మూడు రకములైనటువంటి యజ్ఞాలు, యజ్ఞం చేసేవాళ్ళు. నాలుగవది దానత్రయం అన్నారు. మూడు రకాలైనటువంటి దానాలు చేసేవాళ్ళు, దానత్రయం. తపాంసి త్రయం, మూడు రకాలైనటువంటి తపస్సులు చేసేవాళ్ళు. ఏమిటి ఆ మూడు రకాలు? మొత్తం 15 రకాలు వస్తున్నాయి ఇప్పుడు. 5 × 3 ఎంత? 15. లెక్క సరిగ్గా ఉందా? సాత్విక శ్రద్ధ, టేబుల్ వేసుకోవాలి. సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ. మొదటి టాపిక్లో మూడు రకాలు, సత్వగుణానికి సంబంధించిన శ్రద్ధ, రజోగుణానికి సంబంధించిన శ్రద్ధ, తమోగుణంతో కూడినటువంటి శ్రద్ధ, మూడు రకాలు. తర్వాత సాత్విక యజ్ఞం, రాజసిక యజ్ఞం, తామసిక యజ్ఞం. ఆహారం, రెండవది ఆహారం. ఓకే, సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం, మొత్తం ఎన్నైనాయి? 6. తర్వాత సాత్విక యజ్ఞం, రాజసిక యజ్ఞం, తామసిక యజ్ఞం ఎన్నైనాయి? 9. నాలుగవది సాత్విక దానం, రాజసిక దానం, తామసిక దానం 12. తర్వాత లిస్ట్, సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు, మొత్తం 15. ఈ 15 విషయాలు కృష్ణ పరమాత్మ ఇప్పుడు చెప్తున్నారు ఇందులో, ఈ అధ్యాయంలో. ఇది కనుక మనకు తెలుస్తుంటే ఆ శ్లోకాలు వచ్చినప్పుడు టక్ కరెక్ట్గా అక్కడ మనకు టాలీ అవుతుంది. ఇప్పుడు మొదటి టాపిక్ ఏమిటి? శ్రద్ధ. ఎలా శ్రద్ధ ఉంటుంది అంటే వాళ్ళ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. శాస్త్రం తెలియని వాళ్ళకి త్రివిధ భవతి శ్రద్ధ. అసలు శ్రద్ధ అంటే ఏమిటండి అన్నారు. మొదటికే మోసం. ఓకే, శ్రద్ధ శ్రద్ధ అంటారు, ఏమిటి శ్రద్ధ అంటే అన్నారు. తెలుగులో శ్రద్ధని ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తారు, అనువాదం చేస్తారు? శ్రద్ధనే కదా అంటాం. శ్రద్ధ అంటే మనకు బాగా అర్థం కావాలంటే, ఒరే ఆహారం మీద కొంచెం శ్రద్ధ తీసుకోరా, ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ తీసుకో అంటాం కదా. ఇప్పుడు ఇంకా ఎక్కువ చెప్పాలి అంటే ఇంటి మీద శ్రద్ధ తీసుకునేవాళ్ళు, ఇంటీరియర్ డెకరేషన్ మీద శ్రద్ధ తీసుకునేవాళ్ళు, గోల్డ్ నెయిల్ కేర్, పళ్ళు కేర్, హెయిర్ కేర్, ఇవన్నీ ఉన్నాయి కదా. కేర్ అంటారు ఇంగ్లీష్లో. కేర్ అంటే శ్రద్ధ తీసుకోవడం, జాగరూకత, శ్రద్ధ. గోళ్ళ మీద ఎంత కేర్ అండి, జుట్టు మీద ఎంత కేర్, శరీరం మీద ఎంత కేర్, డ్రెస్ మీద చెప్పనే అక్కర్లేదు, చెప్పుల మీద ఎంత శ్రద్ధ, మ్యాచింగ్. ఆ మ్యాచింగ్ కనుక దొరకపోతే ఇంకా చూడండి, వాళ్ళ షాప్ మొత్తం గంటల సరబడైనా నిలబడతారు. ఇవన్నీ ఏమిటి అంటే శ్రద్ధ. దేని మీదైతే మనకు అతిగా మన సమయాన్ని, మన మనస్సుని వినియోగిస్తామో అది శ్రద్ధ. ఉండవలసిన దాంట్లో ఉండకుండా ఎక్కడెక్కడో ఉంది శ్రద్ధ, అది ప్రాబ్లం. ఇప్పుడు శ్రద్ధ లేకుండా లేదు మనకు. శ్రద్ధ ఉంది. దేని మీద ఉంది అంటే ప్రాపంచిక విషయాల మీద శ్రద్ధ ఉంది. ఆ విషయాల వల్ల మనకు ప్రయోజనం లేదు. శరీరంలో 2 భాగాలు పనికిరానటువంటివి, గోరు, వెంట్రుక, గోళ్ళు, వెంట్రుక. ఈ గోళ్ళకి నెయిల్ పాలిష్ చేయడానికి ఎంత సమయాన్ని ఇస్తున్నారు? ఇది ఈ శ్రద్ధ ఏమిటి? పనికిరాని శ్రద్ధ అని అర్థం. ఆరోగ్యంగా కట్ చేసుకో, పెరగంగానే శుభ్రంగా ఉంచుకో, అంతే. ఎన్ని గోళ్ళ రంగులు, ఎన్ని డిజైన్లు, ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. ఇంకా జుట్టు చూడాలని చెప్పనే అక్కర్లేదు. పచ్చ రంగు, ఎర్ర రంగు, నల్ల రంగు, రకరకాల రంగులు జుట్టుకి, ఎన్ని స్టైల్స్ ఆ జుట్టుకి, రకరకాల. ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో ఈ 2 పనికిరాని వాటి కోసం, పనికిరాని 2 కోసం శరీరంలో అమంగళమైనటువంటి 2. శరీరం మీద ఉన్నంతసేపు మంగళం, ఆ శరీరం నుంచి తొలగిపోయిన తర్వాత ఏయ్ పట్టుకోవాకురా తాకవాకురా అంటారు, స్నానం చేయాలి. చూడండి ఎంతది, వాటి కోసం ఎంత సమయాన్ని శ్రద్ధని ఇస్తున్నారు మనుషులు. బ్యూటీ పార్లర్ వాళ్ళకి ఎంత డబ్బు, ఈ రెండింటి మీదనే ఎంత శ్రద్ధ అక్కడ తెలిసిపోతుంది మనకి. కానీ నువ్వు ఎక్కడ బాహ్యంగా ఎలా ఉన్నావని కాదు, ఆంతరంగికంగా ఎలా ఉన్నావని చూసుకోవాలి నాయన. మిర్రర్ చూసుకుంటే మనకి ఏమిటండి కనపడేది, బాహ్యమైన ముఖమే కదా కనపడుతుంది, లోపల మనసు మనకు తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. ఆ లోపల అద్దం పెట్టాలి. ఆ మాయాబజార్ సినిమాలో సరే ఆ సత్యపీఠం మీద కనుక ఎక్కితే మనసులో ఏముందో తెలిసిపోతుందిట. అట్లాంటిది ఏమి లేదు ఇప్పుడు కనుక్కోవడానికి, ఏదో వచ్చిందంటున్నారు డాక్టర్స్. ఈ క్రిమినల్స్ ఉన్నారు చూసారా, వాళ్ళని మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఏదో ఇన్స్ట్రుమెంట్స్ దే ఆర్ యూజింగ్ నౌ వేడేస్. అది ఎంతవరకు నిజం చెప్తుందో చెప్పలేం. ఓకే, కనుక శ్రద్ధ అన్నారు. త్రివిధం భవతి, మూడు రకాలుగా ఉంది నైనా శ్రద్ధ అంటే అన్నారు. ఇప్పుడు శ్రద్ధ అంటే అర్థమైందా? ఇప్పుడు మనకి దేని మీద శ్రద్ధ అంటే భగవద్గీత క్లాసు మీద శ్రద్ధ అన్నారు. ఎందుకంటే వెళ్ళాలి వెళ్ళాలి, ఎప్పుడు సోమవారం వస్తుందా ఎప్పుడు సోమవారం వస్తుందా, క్లాసుకి వెళ్ళాలి. నిజమే కదా, నిజమే, అది శ్రద్ధ. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో శ్రద్ధ కదా, అదే చెప్తున్నారు. ఆ శ్రద్ధ కూడా మూడు విధాలుగా ఉంటుంది అర్జున. దేహీనాం అంటే అజ్ఞాని అజ్ఞానులకు అన్నారు. దేహీనాం అంటే ఎవరైతే అజ్ఞానులలో శాస్త్రం తెలియకుండా ఉంటారో వాళ్ళు ఉన్నారు. సా శ్రద్ధ, ఆ శ్రద్ధ అజ్ఞానులకు అంటే శాస్త్ర జ్ఞానహీనులకు అని అర్థం. ఇక్కడ దేహీనాం అంటే శాస్త్ర జ్ఞాన విహీనులు అని అర్థం. ముఖ్యంగా చెప్పాలంటే శాస్త్ర జ్ఞాన విహీనులు. ఇక్కడ దేహీనాం అంటే మామూలుగా అందరి మనుషులకు, జీవరాశులకు కాదు, అందరి మనుషులకు అని అర్థం దేహీనాం. ఏమిటి ఆ మూడు విధాలు అంటే, సాత్వికీ రాజసీ చ తామసీ సా స్వభావజ. సత్వం సాత్విక్ అని సత్వగుణంతో కూడినటువంటిదని, రాజసీ అంటే రాజసికమైనటువంటి, సాత్వికమైన రాజసికమైన తామసికమైనటువంటి సా శ్రద్ధ స్వభావజ అన్నారు. ఈ సాత్విక శ్రద్ధ రాజసిక శ్రద్ధ తామస శ్రద్ధ ఎందుకు వస్తున్నది అంటే వాళ్ళ స్వభావం, స్వస్య భావం స్వభావం, వాళ్ళ యొక్క స్వభావం నేచర్, వాళ్ళ అలవాటు వాళ్ళ నేచర్ అన్నారు. సా స్వభావజ అన్నారు, వారి వారి యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది ఈ సత్వగుణం రజోగుణం. ఈ శ్రద్ధ అనేటువంటిది సాత్విక శ్రద్ధ అనేటువంటిది ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఇంగ్లీష్లో వాళ్ళు ఏమంటారంటే టెంపర్మెంట్ అంటారు, టెంపర్మెంట్ నేచర్ అంటారు వాళ్ళ వాళ్ళ స్వభావం. వాళ్ళు మనం వాళ్ళ తెలుగులో చెప్తారు, పుట్టిన బుద్ధి పుడకలతో కానీ పోదండి అనేవాళ్ళు. పుట్టిన బుద్ధి పుడకలతో పోతుంది అంటే పుట్టిన బుద్ధి అంటే ఏమిటి, బుద్ధి పుడుతుందా ఏమిటి? పుట్టిన బుద్ధి అంటే పుట్టేటప్పుడు ఉండే బుద్ధి. ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మ ఇస్తుందా కాస్త, నాయన కొంచెం బుద్ధి నేను ఇస్తున్నాను ఎంచుకో అంటుంది అమ్మ. నాన్న కూడా ఇవ్వడు. ఈ పుట్టే పిల్లవాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, పుట్టే పిల్లవాడు కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ, పూర్వజన్మలో ఉన్నటువంటి ఏవైతే వాళ్ళ అలవాట్లు ఉంటాయో వాళ్ళ ఆ వాసనను తీసుకొని పుడతారు, ఆ వాసనతోనే వస్తారన్నమాట వచ్చేటప్పుడే. అది ఎట్లా తెలుస్తుందండి అన్నాడు. వాడు పెరిగి పెద్దవాడవుతూ ఉంటే తెలిసిపోతూ ఉంటుంది కొంచెం కొంచెం. వీడికి ఏమిటి ఇట్లాంటి బుద్ధి వచ్చింది అంటాం, ఎట్లా వచ్చింది అంటే తీసుకొని వచ్చాడు వచ్చేటప్పుడే. బ్రాడ్ ఫార్వర్డ్ అంటారు చూసారా, బ్యాంకు లెక్కలు రాసేటప్పుడు ఈ పేజీలో ఏముంటే ఆ పేజీలో ఏం రాస్తాం, బ్రాడ్ ఫార్వర్డ్, ఆ లెక్క చూసుకొని దాని నుంచి మళ్ళీ అన్నారు వెనకటి లెక్క కలుపుకొని చేయాలన్నమాట. అదే మనం కూడా అంతా బ్రాడ్ ఫార్వర్డ్లో వచ్చామన్నమాట. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. సా స్వభావజ, ఆ సత్ సాత్విక శ్రద్ధ అనేటువంటిది వాళ్ళ స్వభావం వల్ల పుట్టింది. జా అంటే పుట్టినటువంటిది, వాళ్ళ స్వభావం మూలంగా పుట్టినటువంటి శ్రద్ధ అది. రాజసిక శ్రద్ధ కానీ, తామస శ్రద్ధ కానీ, సాత్విక శ్రద్ధ కానీ, ఏదైనా సరే స్వభావం మూడు రకాలైనటువంటి స్వభావం, సాత్విక స్వభావం, రాజసిక స్వభావం, తామసిక స్వభావం అంటే ఏమిటండి అన్నారు. ఇప్పుడు ఈ మూడు తెలిస్తేనే మిగతా అర్థమవుతాయి. సాత్విక స్వభావం అంటే నిస్వార్థమైనటువంటి స్వభావం. సాత్విక స్వభావం అంటే స్వార్థం లేనటువంటి, నిస్వార్థమైనటువంటి, అంటే తన ప్రయోజనమే చూసుకోనటువంటి. స్వార్థం అంటే అర్థం అంటే ప్రయోజనం, స్వ అర్థం అంటే తన యొక్క ప్రయోజనమే చూసుకోవడం స్వార్థం అన్నారు. ఎంత స్వార్థమో చూడండి వాడికి అంటాం. ఒక్కడికి అర్థం తెలియదు స్వార్థం అంటే, వాడేస్తాం పదాలు. స్వ అంటే తన యొక్క, అర్థం అంటే ప్రయోజనం, తన ప్రయోజనం మాత్రమే చూసుకొని చేసేటటువంటివన్నీ స్వార్థం అంటాం. నిస్వార్థం, ఆ స్వార్థం లేకుండా ఉండడం నిస్వార్థం, నిర్గతా స్వార్థం. ఎవరి నుంచి అయితే స్వార్థం పోయినదో వాళ్ళు నిస్వార్థ పరులు, సెల్ఫ్లెస్ పీపుల్ అన్నారు. వాళ్ళు ఎవరండి అంటే సాత్విక స్వభావం, సాత్విక శ్రద్ధ కలవాళ్ళు అని అర్థం. ఇప్పుడు మనకు సాత్విక శ్రద్ధ ఉందా రాజస్, ఇప్పుడు మనల్ని చూసుకోవడానికి సరిపోతుంది కరెక్ట్గా ఇది. క్రిందటి 16 అధ్యాయాన్ని చెప్పాను, మన ఇంట్లో వాళ్ళకి దైవీ గుణాలు ఉన్నాయా రాజస అసలు గుణాలు ఉన్నాయని చెప్పి వాళ్ళని చూడటం కోసం కాదు మనం చదివేది ఇది. ఇవన్నీ మనలో ఉన్నాయా ఏమున్నాయని చూసుకోవాలి జాగ్రత్తగా. మనలో ఉంటే ఈ గుణాల వల్ల ఈ నష్టాలు ఉన్నాయి. ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః అన్నారు. ఈ గుణాలు గనక ఉంటే అసుర గుణాలు నరకానికి పడిపోతారు, కనుక ఆ గుణాలు లేకుండా ఉంటే మోక్ష మార్గాన్ని పొంది మోక్షాన్ని పొందుతారని చెప్పారు కృష్ణ పరమాత్మ. కనుక మనలో ఉండకూడని ఉండకూడదు, మనలో పెంచుకోవాల్సిన పెంచుకోవాలి అంతేగాని అవతల వాళ్లలో ఉన్నాయని బేరీ చేయడం కోసం కాదు. అది జాగ్రత్త. ఓకే, ఇది మన కోసం చదువుకుంటున్నాం. మనకి ఇప్పుడు చదువుతున్నప్పుడే ఆ మనుషులందరూ గుర్తుకొస్తుంటారు. ఎవరు వాళ్ళకి ఏం గుణం ఉంది, మన ఇంట్లో వాళ్ళకి, వాళ్ళకి మత్తగారికి ఏం గుణం ఉంది, మా అమ్మగారికి ఏం గుణం ఉంది, మా ఆడపడుచుకి ఏం గుణం ఉంది, మా వియ్యంకుడికి ఏం గుణం ఉంది, ఇట్లాంటివన్నీ వస్తాయి మనసులోకి. అవి రానే కూడదు. ఒక్కొక్క శ్లోకం చదువుతున్నాము, ఒక్కొక్క గుణం చదువుతున్నాము అంటే నేను ఎక్కడ ఉన్నాను, ఈ గుణం నాలో ఉన్నదా, మంచి ఉన్నదా చెడు ఉన్నదా, ఇది ఉంటే నేను ఎట్లా సరిచేసుకోవాలి అని చెప్పి జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ ప్రతి శ్లోకం నాలో నుంచి ఆ రెడ్ లైట్ వెలగాలన్నమాట, టక్ టక్కిన డేంజర్ లైట్ ఉంటుంది చూసారా. అసుర గుణం ఉంటే రెడ్ లైట్ వెలగాలి, దైవీ గుణం కనుక ఉంటే గ్రీన్ లైట్, ఓకే హ్యాపీ. అదేవిధంగా ఈ సత్వం, రజో గుణం, తమో గుణానికి ఉన్నటువంటివన్నీ ఉంటే చూడి, ఓహో సాత్విక శ్రద్ధ ఉంటే నిస్వార్థంగా ఉంటాం. ఇప్పుడు మనలో స్వార్థం ఉందా నిస్వార్థమా అని చూసుకోవాలి. బయటికి చెప్పక్కర్లేదు, అసలు చెప్పినా ఎవరికి అర్థం కాదు ముందు, అందుకని చెప్పం కూడా, బయటికి చెప్తామా ఏంటి. ఓకే, సాత్విక శ్రద్ధ, నిస్వార్థం, స్వార్థం లేకుండా ఉండడం. రాజసిక శ్రద్ధ అంటే స్వార్థం, స్వార్థంతో కూడినటువంటిది. ఈ స్వభావం మూడు రకాలు, స్వార్థం లేకుండా ఉండేటువంటి స్వభావం, స్వార్థంతో కూడిన స్వభావం. మూడో రకం ఉందండి, హాని చేసేటటువంటి స్వభావం, హాని చేయడం. అవతల వాడి స్వార్థమే కాదు, కొంచెం స్వార్థం అంటూ పోని ఓకే పర్వాలే, వాడికి స్వార్థం చూసుకోవడమే కాకుండా అవతల వాళ్ళకి హాని చేసైనా సరే తన ప్రయోజనం పొందాలనుకుంటాడు. మహాస్వార్థం పెడదాము ఆ పేరు. మహాస్వార్థం అంటే ఏమిటి, హాని చేసేవాడు అవతల వాళ్ళకి, హాని పరుడు అని అర్థం. అది తామసిక శ్రద్ధ. తామసిక శ్రద్ధ ఉన్నవాడు అవతల వాడికి హాని చేస్తాడు. రాజక శ్రద్ధ ఉన్నవాడు స్వార్థంతో ఉంటాడు. ఎప్పుడు నాకేం లాభం వస్తుంది, మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, ఆ టైప్ అన్నమాట. ఎంగిలి చేయని కూడా కాకి రాల్చాడు. అంత పిసినారి పిసిని గొట్టు అంటాం చూసారా, పిసిని గొట్టు అన్నమాట అటువంటి వ్యక్తి. సాత్విక శ్రద్ధ ఉంటే అందరికి ఇవ్వడం, భాగం పంచుకోవడం. ముందు డబ్బులు ఇస్తామో ఇవ్వమో కనుక నవ్వన్నా నవ్వు ఇవ్వచ్చు కదా అండి. స్మైల్ ఫేస్ ఉంటే అవతల వాళ్ళకి ఎంత పెద్ద దానం చేసినట్టే మనం. ఎప్పుడు ఆనందం దాగిన మొహం పెట్టి అవతల వాళ్ళకి చూపిస్తూ ఉంటే ఎంత ఘోరంగా ఉంటుంది. కానీ మనం ఏ మొహం చూపిస్తున్నామని చెప్పి మనం ఆలోచించాం. ఏం చేస్తాం మనం అంటే, ముందు మనకు ఆ రాగ ద్వేషాలు విపరీతంగా పెరిగి 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 అవతల వాళ్ళకి ఎంత కష్టాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడతాం. అది క్రూరమైనటువంటి మనస్తత్వం అన్నమాట. మనకు తెలియకుండానే అట్లాంటివి చోటు చేసుకొని ఉంటాయి, దాగుకొని ఉంటాయి మనసు లోపల. కనుక జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎంత చాలా ముఖ్యమైన అధ్యాయం. ప్రొద్దునే పారాయణం చేయాలి ఈ పుస్తకం. సో మూడు రకాలు చెప్పాను, ఇప్పుడు అది శ్రద్ధ చెప్తున్నారు. వీళ్ళు సాత్విక శ్రద్ధ ఉన్నవాళ్ళు ఎలా పూజ చేస్తారు, దేవుడి పూజ. రాజసిక శ్రద్ధ ఉన్నవాళ్ళు ఎలా పూజ చేస్తారు, తామసిక శ్రద్ధ ఉన్నవాళ్ళు ఎలా పూజ చేస్తారు అది చెప్తున్నారు. మూడు రకాలండి. ఇప్పుడు దేవతా ప్రకారాహ, ఏ దేవతని పూజిస్తారు. సాత్విక శ్రద్ధ ఉన్నవాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తారు, రాజసిక శ్రద్ధ ఉన్నవాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తారు, తామసిక శ్రద్ధ ఉన్నవాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తారు. లిట్మస్ టెస్ట్ ఇది, లిట్మస్ టెస్ట్ లాంటిది అనమాట. తర్వాత ఇది మొదటిది, దేవతా ప్రకార ఏ దేవుణ్ణి పూజిస్తారు. రెండో విషయం ఏమిటంటే పూజ చేసే పద్ధతి, సాత్విక స్వభావం ఉన్నవాళ్ళు పూజ చేసే పద్ధతి ఏమిటి, అంటే మెథడ్ ఆఫ్ వర్షిప్ అంటారు. ద గాడ్ హూమ్ దే వర్షిప్ ఫస్ట్, సెకండ్ పద్ధతి ఏమిటి, వారి చేసే విధం ఏమిటి అని అర్థం. సాత్విక స్వభావం ఉన్నవాళ్ళు, శ్రద్ధ ఉన్నవాళ్ళు ఏ విధంగా పూజిస్తారు, రాజసిక శ్రద్ధ ఉన్నవాళ్ళు ఏ విధంగా పూజిస్తారు, అండ్ తామసిక శ్రద్ధ ఉన్నవాళ్ళు ఏ పద్ధతిలో ఏ విధంగా పూజిస్తారు. ఇప్పుడు మనం పూజించే విధానం చూసుకొని మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి. ఓకే, ఎందుకంటే నేను చెప్తే నమ్మరు కదా, కృష్ణ పరమాత్మే చెప్తున్నారు. మూడో విషయం ఏమిటంటే ఉద్దేశ్యం, సాత్విక శ్రద్ధ ఉన్నవాళ్ళు పూజ చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో పూజ చేస్తారు. ఈ ఉద్దేశంతో పూజ కనుక చేస్తే వీళ్ళకి సాత్విక శ్రద్ధ ఉన్నదని అర్థం. ఈ దేవతను గనక పూజిస్తే వాళ్ళకి సాత్విక శ్రద్ధ ఉన్నదని అర్థం. ఈ పద్ధతిలో గనక పూజిస్తే వాళ్ళకి సాత్విక శ్రద్ధ ఉన్నదని అర్థం. ఈ దేవతల్ని పూజిస్తే వాళ్ళకి రాజసిక శ్రద్ధ ఉందని, ఈ పద్ధతిలో పూజిస్తే వాళ్ళకి రాజసిక శ్రద్ధ ఉందని, ఈ ఉద్దేశంతో పూజిస్తే వాళ్ళకి రాజసిక శ్రద్ధ ఉన్నదని అర్థం. మూడు, మరొక దేవతను గనక పూజిస్తే అది తామసిక శ్రద్ధ అని, విధం గనక వేరే మారితే అది తామసిక శ్రద్ధ అని పూజ అని, అదేవిధంగా ఉద్దేశం గనక ఈ విధంగా ఉంటే అది తామసిక పూజ శ్రద్ధ అని అర్థం అన్నారు. అది చెప్తున్నారండి ఇక్కడి నుంచి. ఓకే, ఏది ఉంటే ప్రయోజనం శ్రేయస్సు అది చెప్తారు. తామసికంగా ఉన్నది అంటే రాజసికంగా మారు, రాజసికంగా ఉన్నది అంటే సత్వానికి రా, అప్పుడు వచ్చినప్పుడే నీకు సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వం వల్లనే జ్ఞానం వస్తుంది, తామసికులకి రాజసికులకి జ్ఞానం రాదు అన్నారు. సత్వాత్ సంజాయతే జ్ఞానం, సత్వగుణ సంపన్నుణ్ణి కావాలి నేను. వినండి మూడో శ్లోకం. ఈ మూడు అనమాట చూస్తున్నాం ఇప్పుడు. ఈ మూడు నాలుగు శ్లోకాల్లో ఈ మూడు విషయాలు చెప్తున్నారు. దేవతా ప్రకారాహ, యజ్ఞ ప్రకారాహ, యజ్ఞ అంటే పూజ చేసే పద్ధతి, యజ్ఞ ప్రకారం. తర్వాత సంకల్ప ప్రకారం, ఉద్దేశం. సంకల్పం అంటే ఏమిటి, ఉద్దేశం. నాకు ఇది కావాలి, నేను అందుకని పూజ చేస్తున్నాను అంటాం కదా. సంకల్ప ప్రకారం, ప్రకారం అంటే పద్ధతి. సంకల్ప ప్రకారాహ, ఇంగ్లీష్లో మోటివ్ అంటారు. పద్ధతిని ఏమంటారు, మోడ్ ఆఫ్ వర్షిప్ అంటారు. ఉద్దేశాన్ని మోటివ్ అంటారు. మూడవ శ్లోకం,
సత్వానురూపా సర్వస్యం శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుషః
ಸರ್ವಸ್ಯ ಶ್ರದ್ಧಾ ಸತ್ವಾನುರೂಪಾ ಭವತಿ ಭಾರತ. ಪ್ರತಿ ವಾರಿಗೆ ಸರ್ವಸ್ಯ ಅಂತೆ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಗೆ ಸತ್ವಾನುರೂಪ ಶ್ರದ್ಧಾ ಭವತಿ. ಸತ್ವ ಅಂತ ಇಕ್ಕಡ ಸತ್ವ ಗುಣಂ ಕಾದು, ಸತ್ವಾನು ಅನುರೂಪ ಅಂತ ವಾಳ ಯೊಕ್ಕ ಅಂತಃಕರಣಾನಿಕೆ ತಗಿನಟ್ಲುಗಾ ಉಂಟುಂದಿ ಎನ್ನರ ಅರ್ಥಂ. ಶ್ರದ್ಧಾ ವಾರಿ ಯೊಕ್ಕ ಅಂತಃಕರಣ ಮನಸ್ಸು ಸತ್ವಾನುರೂಪ ಅಂತ ವಾರಿ ಮನಸ್ಸುಕು ತಗಿನಟ್ಲುಗಾ ಉಂಟುಂದಿ ವಾರಿ ಶ್ರದ್ಧಾ ಅನ್ನರು. ಮನಸ್ಸುಲೋನೇ ಕದಾ ಸ್ವಭಾವಂ, ಅಂತಃಕರಣಲೋನೇ ಕದಾ ಸ್ವಭಾವಂ ಉಂಡೇದು. ಕನುಕ ಸತ್ವಾನುರೂಪ ವಾರಿ ವಾರಿ ಅಂತಃಕರಣಾನಿಕೆ ತಗಿನಟ್ಲುಗಾನೇ ವಾರಿ ಸ್ವಭಾವಂ ಕೂಡ ಉಂಟುಂದಿ, ವಾರಿ ಶ್ರದ್ಧ ಉಂಟುಂದಿ ಅನ್ನರು. ಅಯಂ ಪುರುಷ ಶ್ರದ್ಧಾಮಯ, ಎವರೈತೇ ಶ್ರದ್ಧ ಕಲಿಗಿ ಉಂಟಾಡೋ ಆ ವ್ಯಕ್ತಿ ಸಹ ಏವ ಸಹ ಯಹ ಯಶ್ರದ್ಧ, ಏ ಶ್ರದ್ಧ ಉಂದೋ ಆ ಶ್ರದ್ಧೆ ಅತಡು ಅನರ್ಥ. ముఖం అద్దంలో చూసుకుంటే ఏం కనపడుతుందండి? ముఖం ఎలా ఉంటే అలా కనపడుతుంది కదా, వేరే విధంగా కనపడుతుందా? కనపడదు. అదేవిధంగా వారి మనసే దర్పణం వారి శ్రద్ధకి అన్నారు కృష్ణ పరమాత్మ. వారి మనసు ఎలా ఉంటే వాళ్ళ శ్రద్ధ కూడా అలాగే ఉంటుంది అన్నాడు. సత్వగుణంతో ఉంటే మనసు సత్వ సాత్వికమైన శ్రద్ధ, రజోగుణంతో ఉంటే వారి మనసు రజోగుణమైన శ్రద్ధ, తమో గుణం ఉంటే తమో గుణమైన శ్రద్ధ అన్నారు. వారి మనసు ఎలా ఉంటే వారి శ్రద్ధ అట్లా ఉంటుంది. ఏమిటి ఇట్లా జరిగిందంటే అంతే ప్రాప్తం, నీ బుద్ధి ఎట్లుందో అట్లాగే ఉందంటాను చూసారా. నువ్వు ఏదనుకుంటావో అదే, నీ మనసు ఎట్లుందో అదే తెలుస్తుంది అంటాం మన వాళ్ళు. ఈ శాస్త్రం ఇవన్నీ శ్లోకాలు చదవకుండానే బాగా చెప్పేవాడు మనకు టీచింగ్. నీ మనసు ఎట్లుందో అట్లాగే ఉందిలే అంటారు, నీ ముఖంలాగే ఉంది అంటారు. చూడండి ఒక్కొక్కసారి ఎలా ఉంది అంటే నీ ముఖంలాగే ఉందిలే అంటారు. బాగలేదని చెప్పడానికి నీ ముఖంలాగే ఉందంటే ఏమిటి అర్థం? నీ ముఖం బాగలేదని అర్థం. ఈ పదం ఏమిటో నాకు తెలియదు, చిన్నప్పుడు వినేవాళ్ళం. ఎట్లా ఉంది రాదంటే నీ ముఖం లాగుందిలే అంటే ఏమిటి? నా ముఖం లాగుందిలే అని కూడా అంటారు కొంతమంది. అంటారా నా ముఖంలాగా నీ ముఖంలాగా రెండు అంటారు. అంటే నిందించడం మనిషిని, నీ ముఖంలాగే ఉంది అంటే వీడికి సూపీరియారిటీ కాంప్లెక్స్, నా ముఖంలాగే ఉందిలే అంటే ఏమిటి అర్థం? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఏది చెప్పినా కష్టమే. నీ ముఖంలాగే ఉన్నది అన్నాడంటే వీడికి సూపీరియారిటీ కాంప్లెక్స్ అని అర్థం. నా ముఖంలాగా ఉందిలే అంటే ఏమిటి అర్థం? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. రెండు తప్పే, అసలు ఆ మాటే వాడకూడదు. వాడకూడని మాటలు ఎన్నో వాడుతుంటారు మనిషి, వాడకూడని మాటలు నోట్లో నుంచి ఎన్నో వస్తూ ఉంటాయి. అందుకని నియమంగా మాట్లాడుతూ ఆ మౌనం అదే నిజమైన మౌనం. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు అని తెలుసుకొని మాట్లాడడమే మౌనం. కానీ పౌర్ణమి పౌర్ణమికి నేను మౌనంతో ఉంటానండి, సంతోషి మాతకి నేను మౌనంగా ఉంటానండి ఒక ఆయన ఉండేవాడు, తెలిసిన వాళ్ళు అంటే ఏదో ఆ వ్యక్తులు నాకు తెలుసు. పౌర్ణమి పౌర్ణమి మాట్లాడాడు ఆయన అని అనుకున్నా, చాలా భక్తుడు అనుకున్నా, బహు చాలా భక్తుడు, నిజమే భక్తుడే. కానీ మిగతా రోజులు ఏం చేస్తాడు? రోజు తాగుతాట, భార్య చెప్తుంది పాపం. మంచివాడేనండి పాపం, ఏమిటి మంచివాడు? ఏ అంటే పౌర్ణమి పౌర్ణమికి మౌనంగా ఉంటారండి ఆయన అని పిచ్చేవాడు. కాకపోతే తాగి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడి ఆ భార్యని పిల్లల్ని నానా హింస పెట్టి నెక్స్ట్ రోజు మళ్ళీ మన మామూలుగా ఉంటాడు, పూజ చేస్తాడు, మౌనంగా ఉంటాడు. ఆ రోజు ఇంకెక్కడికి పోడు, మౌనంగా ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తిని చూస్తే మీరు నమ్మరు, అసలు ఈ వ్యక్తి తాగుబోతా అని మీరు నమ్మరు. ఈ రకమైన జనాలు ఏం చేస్తారో తెలుసా, ఈ ఉపవాసాలు, మౌనం ఇవన్నీ ఉండి మంచివాళ్ళం అనేటటువంటి పేరు తెచ్చుకుంటూ ఈ చెడు పనులు చేస్తుంటారు. ఈ చెడు పనులు చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు ఏమనుకుంటారు, పాపం ఏదో బలహీనత, నిజంగా ఆయన చాలా భక్తుడండి అన్నారు. ఎట్లా భక్తుడవుతాడు, దేవుని భక్తుడైతే ఎలా తాగుతాడు, అసలు ముట్టుకుంటాడా? అంటే ఈ పేరు చెప్పి, దేవుని పేరు చెప్పి, దేవుడు మౌనంతో ఉన్నానని చెప్పడం, ఇవన్నీ చేస్తూ అవతల వాళ్ళని మోసం చేయడం అన్నమాట. ఎందుకు మౌనం పౌర్ణమి రోజు ఎందుకు మౌనంగా ఉండాలి? మిగతా రోజుల్లో వాక్ను శుద్ధంగా ఉంచుకుంటే మౌనమే నాయన, సపరేట్గా మౌనం అక్కర్లేదు. ఈ పేరు చెప్పుకొని ఈ వ్రతాలు, ఈ పూజలు, ఉపవాసాలు, ఏకాదశి రోజులు ఇవన్నీ అడ్డం పెట్టుకొని ఇవన్నీ తెరనమాట, అన్ని అక్రమాలు చేయడానికి మహాదోషం. అంతేకాదు వాళ్ళ వల్ల సమాజానికి ఎంత నష్టమో తెలుసా? ఈయన పెద్ద భక్తుడు, ఎన్ని దుర్గుణాలు ఉన్నాయో ఈయన దగ్గర, అంతా మోసమేనండి. అంటే ఆ దేవుడి మీద ఉన్న నమ్మకం కూడా పోగొడుతున్నాడు జనంలో ఈ వ్యక్తుల వల్ల. పిల్లలకి ఏం భక్తి ఉంటుంది తండ్రి కనుక అలా చేస్తూ ఉంటే? మా నాన్న పూజ చేస్తాడండి, విపరీతమైన కోపం, అందరినీ కొడతాడు ఇంట్లో అన్నాడు అనుకోండి, పిల్లలకు దేవుడి మీద భక్తి ఉంటుందా? ఎందుకండి, ఆ దేవుడు మా నాన్నను మార్చలేనివాడు, మా నాన్న కోపాన్ని మార్చలేనివాడు. ఇన్ని పూజలు చేస్తున్నాడు మా నాన్న, అయినా మా నాన్న కోపాన్ని మార్చలేదు, మా నాన్న చెడు అలవాట్లు మార్చలేడు, ఆ దేవుడు ఎందుకండి? మా నాన్న పూజ చేస్తాడుగా, నేను అందుకు పూజ చేయను, ఎందుకంటే మా నాన్న నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అన్ని చెడు అలవాట్లు. మా నాన్న పూజ చేసే దేవుడు కూడా నాకు ఇష్టం లేదు, కనుక నేనేమైపోతాను, నాస్తికుండి అయిపోతాను. ఇటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఎలా బాధ్యత కలిగిన వ్యక్తుల్ని చేస్తారండి? ఏ శ్రద్ధ ఉంది వాళ్ళకి, ఎటువంటి శ్రద్ధ అన్నారు. అందుకని మహాద్రోహం చేస్తున్నాం, అది భక్తి కాదు, పరమద్రోహం అనమాట. తనకు తాను నాశనం చేసుకుంటున్నాడు, సమాజాన్ని కూడా హాని చేస్తున్నాడు, ఆ భగవంతుడికి కూడా అపకీర్తి తెస్తున్నాడు. భగవంతుని కీర్తించకపోగా అపకీర్తి తెస్తున్నాడు. సిగరెట్ తాగకూడదురా రోడ్డు మీద అని చెప్పి మొన్న ఈ మధ్యనే కదా పెట్టారు రూల్, ఎక్కడ పట్టినా తాగేవాడే సిగరెట్. అరే ఈ రూల్ పెట్టారే మనం పాటించాలి, దీనివల్ల చాలామందికి హాని అని కనీసం బుద్ధి ఉండద్దండి. ఎట్లా తాగుతారు రోడ్డు మీద ఒకసారి రూల్ వచ్చిన తర్వాత? తప్పు కదా. ఎందుకు ఇంత పతనం అయిపోతున్నాడు మనిషి అంటే స్వభావం, అది విషయం. రూల్స్ రెగ్యులేషన్స్ మేము పట్టించుకోవండి అన్నాడు. ఇంట్లో వ్యక్తులు చెప్తే వింటారు, ఆహా అక్కర్లేదు, నేనెందుకు వినాలి, ఏమిటయ్యా ఎందుకు చేస్తున్నా అంటే స్వభావం అన్నారు. కనుక స్వభావాన్ని ఎవ్వరూ మార్చలేరు. అదేదో చెప్తారు చూసారా, వెల్లుల్లిపాయ, వెల్లుల్లిపాయని వెండి పాత్రంతో నీళ్లు తెచ్చి పన్నీరు తీసుకొచ్చి ఆ వెల్లుల్లిపాయని అక్కడ పెట్టి దానికి ఈ యొక్క పన్నీరుతో తీసుకొచ్చి దానికి స్నానం చేయించండి. గంటసేపు స్నానం చేసిన తర్వాత వెల్లుల్లిపాయ తీయండి, తీసి మళ్ళీ వాసన చూడండి. కర్పూర కుంభై, ఆ కర్పూర కుంభంతో కర్పూరం కూడా దానికి మళ్ళీ ఆ పన్నీరులోనే కర్పూరం కూడా వేయండి. కర్పూరం ఎంత వాసన అండి, ఆ కర్పూరం పెట్టి కడిగినా కూడా ఎల్లుల్లిపాయ, వెల్లుల్లి, ఈ వెల్లుల్లిపాయ, కర్పూరం పెట్టి కడిగిన కర్పూరం పన్నీరు నీళ్ళతో కడిగినా కూడా నో ముంచతి పల్లాండు అన్నారు. ఆ పల్లాండు అంటారు దాన్ని సంస్కృతంలో. ఆ పల్లాండు తన యొక్క స్వభావాన్ని వదిలిపెట్టదు అన్నాడు. ముక్కు దగ్గర పెట్టుకుంటే పన్నీర్ వాసన వస్తుంది, కర్పూరం వాసన వస్తుంది, వెల్లుల్లి వాసన అన్నాడు. అదండి స్వభావం అంటే. ఇంకేం చెప్పాలి మీకు ఇంతకంటే ఉదాహరణ? అంత పవర్ఫుల్ అని అర్థం, అంత శక్తివంతమైనది. ఆ శ్లోకం నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, మంచి శ్లోకం. ఓకే, జ్ఞాపకం రాలే. సహా ఏవ సహా యహ యశ్రద్ధ శ్రద్ధామయ పురుష. ఇక్కడ ఏ యొక్క శ్రద్ధ అయితే, ఏ మనస్సు దేనితో నిండి ఉంటుందో, ఏ స్వభావంతో నిండి ఉంటుందో, ఆ మనసే శ్రద్ధ రూపంగా బయటపడుతుంది అన్నారు. నీ మనసే అద్దం లాంటిది నీ శ్రద్ధకి అని అర్థం. యోయ శ్రద్ధ స ఏవ సహా. వాడి శ్రద్ధ ఎంతైతే, వాడి మనసు ఎట్లా ఉంటే వాడి శ్రద్ధ కూడా అట్లాగే ఉంటుంది. 4వ శ్లోకం 4-5 కలిపి చదువుతాం.
యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యేం యజంతే తామసా జనాః అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః.
ఇప్పుడు ఈ 4వ శ్లోకంలో దేవ ప్రకారం చెప్తున్నారు. సాత్విక శ్రద్ధ ఉన్నవాళ్ళు ఏ దేవతలను పూజిస్తారు అన్నారు. దీన్ని ఇంగ్లీష్లో ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్ అంటారు. మనం పూజ చేసేటటువంటి ఆబ్జెక్ట్, మన ఎదురుగా ఏ దేవత పూజ చేస్తాం. సాత్విక దేవాను యజంతే సాత్విక శ్రద్ధాయుత అన్నారు. సాత్వికా దేవాన్ అంట. సాత్వికాహ అంటే సత్వగుణ స్వభావం కలిగిన వాళ్ళు, సాత్విక శ్రద్ధ కలిగిన వాళ్ళు అని అర్థం. సాత్వికాహ అంటే ఏమిటి? సత్వగుణం కలిగినటువంటి, సాత్విక శ్రద్ధ కలిగినటువంటి మనుషులు యజంతే పూజ చేస్తారు. ఎవర్ని? దేవాన్. సాత్వికాహ దేవాను యజంతే. దేవాన్ అంటే దేవతలను. ఏ దేవతలైతే సత్వగుణం శ్రద్ధతో చేసే వాళ్ళ భక్తి ఏమవుతుందండి? సాత్విక భక్తి అవుతుంది. సాత్విక భక్తి కలిగిన వాళ్ళు దేవతలను పూజిస్తారు. ఏ దేవతలను పూజిస్తే ఆధ్యాత్మికమైనటువంటి పురోభివృద్ధి జరుగుతుందో ఆ దేవతలనే పూజిస్తారు వాళ్ళు. అది దేవాన్ అంటే ఇక్కడ సాత్విక్ డివోషన్ అని అర్థం, సాత్విక భక్తి. ఆ భక్తి దేనికి దారితీస్తుంది అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి సహాయపడుతుంది అన్నారు. స్పిరిచువల్ గ్రోత్ అంటారు. స్పిరిచువల్ గ్రోత్ ఆధ్యాత్మికమైన మార్గానికి, మోక్ష మార్గాల్లో వెళ్ళడానికి, మోక్షాన్ని పొందడానికి ఈ యొక్క పూజ, సాత్విక శ్రద్ధ కలిగిన వాళ్ళ వంటి పూజ దీనికి ఉపయోగపడుతుంది అని అర్థం. ఆ దేవతల్ని పూజిస్తారు. మరి రాజసాహ, రాజసాహ యక్షరక్షాంసి యజంతే సప్లై చేసుకోవాలి. ఆ యజంతే అనేది ముగ్గురికి సప్లై చేసుకోవాలి, మనం అన్వయించుకోవాలి. యక్షరక్షాంసి అంటే కుబేరుడు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు వీళ్ళంతా ఉంటారు. సెకండరీ దేవతాస్ అనమాట, ముఖ్య దేవతలు కాదు. వీళ్ళంతా పిల్లి దేవతలు అనమాట. పిల్లు కాదు, పిల్లి అంటే చిన్న చిన్న దేవతలు. యక్షరక్షులు వాళ్ళందరినీ పూజిస్తారు. ఏ దేవతలను పూజిస్తే వాళ్ళకి మెటీరియల్ గ్రోత్ పెరుగుతుందో, ప్రాపంచికమైనటువంటి భోగాలు పెరుగుతాయో ఆ దేవతల దగ్గరికి వెళ్తారు వాళ్ళు. కుబేరుడు ఏమిస్తాడండి? ధనం ఇస్తాడు. అందుకని కుబేరుణ్ణి పూజిస్తాడు, యక్షుల్ని పూజిస్తారు. రక్షాంసీనరు రాక్షసాస్, రాక్షసుల్ని పూజిస్తారట వీళ్ళు. రజోగుణ శ్రద్ధ ఉన్నవాళ్ళు, సాత్విక శ్రద్ధ లేకుండా రాజసిక శ్రద్ధ ఉన్నవాళ్ళు. రావణాసురుడికి పూలమాలలు వేసేవాళ్ళు ఉన్నారే కదా, అందుకని ఇప్పుడు బిన్ లాడెన్ని పూజించే వాళ్ళు ఎంతమంది అండి? సద్దాం హుసేన్ పూజించే వాళ్ళు ఎంతమంది? అక్కడక్కడ ఉన్నారు మనుషులు, అక్రమం చేసి క్రూరంగా ఉండేవాళ్ళు కూడా పూజించేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాడి స్వభావం అట్లా ఉంది, వాడికి వాడు నచ్చుతాడు అన్నమాట కరెక్ట్గా. ఇప్పుడే కాదు, ఆ రోజుల్లో కూడా హిరణ్యకశ్యపుడు చెప్పేవాడు, అందరూ నన్నే పూజించండి అనేవాట. ప్రహ్లాదుని మాత్రం ఒక్కడు విష్ణు ఓం నమో నారాయణ అని చెప్పేవాట. అక్కడ ఆ హిరణ్యకశ్యపుడు రాజ్యంలో నారాయణ అని చెప్పాడంటే తల అవుట్ అని అర్థం. అందుకని ప్రహ్లాదుని చంపడానికి హిరణ్యకశ్యపుడు అనేక విధాలుగా ప్రయోగించి ప్రయోగించాడు. ఒక్కడు ఆ రాజ్యంలో ఎవరు? ప్రహ్లాదుడు ఒక్కడే, మిగతా వాళ్ళందరికీ భయం అనమాట. అందుకని హిరణ్యకశ్యపవే నమః, హిరణ్యకశ్యపవే నమః అని చెప్పేవాళ్ళు. ఏం పూజ అది? రాజసిక పూజ, రాజసిక శ్రద్ధ. ఎందుకంటే ఆయనే కదండి అంత పవర్ఫుల్ అన్నారు. భస్మాసురుడు, ఈ రాక్షసులందరూ కూడా తపస్సంపన్నులండి. రావణాసురుడు, రావణ బ్రహ్మ ఆయన పేరే, రావణ బ్రహ్మ. అందరూ రావణాసురుడు వస్తుంటే భజన చేయాలి, అందరూ జాలర కొట్టాలి, అందరూ వేరే దేవుణ్ణి వేరే మనిషి తలుచుకోకూడదు అక్కడ వాళ్ళ వాళ్ళున్న చోట. వాళ్ళంతా యక్షరక్షాంసి రాజసాహ, రాజసిక శ్రద్ధ ఉన్నవాళ్ళు. ఆ యొక్క మనకేం లభిస్తుంది? ధనం వస్తుంది. మెటీరియల్ అంటే ప్రాపంచికమైనటువంటి భోగాలు నేను పొందడం కోసం ఆ దేవతను పూజిస్తాను. ఆంతరంగికమైనటువంటి ఒక శుద్ధత, ఆ యొక్క పురోభివృద్ధి కలగాలని కోరుకోడు. ఎంతసేపటికి బాహ్యమైనటువంటి ధన సమృద్ధి సంపదల కోసమే పాకులాడుతూ అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ ఉంటాడనమాట. తామసిక శ్రద్ధ ఉన్నవాళ్ళు, అన్యే తామసాహ జనాహ, తామసిక స్వభావం కలిగినటువంటి వాళ్ళు ప్రేతాన్ భూతగణాన్ యజంతే అన్నారు. ఈ చేతబడి చేయటం ఇవన్నీ నేను చూసారా, బ్లాక్ మ్యాజిక్, ఇవన్నీ కూడా ఆభిచారిక కర్మలు అంటారు. ఆభిచారిక కర్మలు, నిమ్మకాయలు పెట్టి మంత్రించేవాళ్ళు, రకరకాలు చేసేవాళ్ళు ఉన్నారు. దానికి కొందరు దేవతలు ఉంటారు, వీళ్ళు పోయి ఆ మంత్రాలని చెప్పి ఆ మంత్రాల ద్వారా వాళ్ళని అవతల వాళ్ళని చంపడం కోసం, అవతల వాళ్ళకి వ్యాధులు రావడం కోసం, అవతల వాళ్ళని ఆర్థికంగా కుంగిపోవడం కోసం చేసేటటువంటి పూజలు అవన్నీ కూడా. వాళ్ళెవరంటే ప్రేత భూత గణాలు అన్నారు. ధాకిని, శాకిని, పిశాచి, ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి నిజంగానే. అట్లాంటివి చేసేవాళ్ళు చేతబడి అంటారు మన తెలుగులో. చేతబడి అంటే ఏమిటి? వాడికి మంత్రం ఉంటుంది, వాడికి తంత్రం ఉంటుంది, ఆ దేవత ఉంటుంది దానికి. లేకుండా లేరు, దేవతలు ఉన్నారు. చెప్పాను కదా ఇందాక, పరులకు ద్రోహం చేయడం కోసం తన పూజను ఉపయోగిస్తాడు. మన ఇంట్లో కరెంటు పోతే, కరెంటు పోయింది అనుకోవచ్చు కదా, పక్కవాడి ఇంట్లో పోయిందా లేదా అని చూస్తాడు. ఏం బుద్ధి అంటే మనకు నష్టం వచ్చింది, అవతల వాడికి కూడా నష్టం వచ్చిందా లేదా ముందు ఆశ. అందుకని మనిషి, అట్లాంటి మనిషి ఎప్పుడు దేవుడు అవుతాడు, ఎప్పుడు దైవీ సంపద వస్తుంది, ఎప్పుడు మోక్షాన్ని పొందుతాడంటే జన్మ జన్మలు పడుతుంది ఆ వ్యక్తికి. అంత తేలిక కాదు మనస్సుని శుద్ధం చేయడం. ఇల్లు శుద్ధం చేయొచ్చు, శరీరాన్ని శుద్ధం చేసుకోవచ్చు, వస్త్రాన్ని శుద్ధం చేసుకోవచ్చు. మనిషిని, మనసును శుద్ధం చేయాలంటే ఏ డిటర్జెంట్ వాడతారండి? ఎట్లాంటి బ్రష్ వాడాలి? ఆర్డినరీ ప్లాస్టిక్ బ్రష్, ఆర్డినరీ ప్లాస్టిక్ బ్రష్ సరిపోదండి. ఆ భగవన్ నామంతో కూడినటువంటి ముళ్ళ బ్రష్ కావాలి. అదే ముళ్ళ బ్రష్ అంటే ఇనుప ముళ్ళు ఉంటాయి చూసారా, జపం చేయాలి. ఆ జపం చేయంగా 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 మనసులో ఉన్నటువంటి ఆ మురికంతా పోతుంది. లక్షల సంఖ్యలో జపం చేయాలి, చేస్తే ఆ మనసులో ఉన్న మురికి పోతుంది. లేకపోతే మురికితో ఉన్న నీ మనస్సే నిన్నే పతనం చేస్తుంది, ఎవరికో నష్టం చేయదు. ఆ విషయం తెలుసుకోవాలి ఫస్ట్. మనం ఎవరికో ద్రోహం చేస్తున్నావు అనుకుంటాం, ఎవరికో నువ్వు ద్రోహం చేయనేలేవు, నీకు నువ్వే చేసుకుంటున్నావు, పతనం అయిపోతున్నావు. ప్రతి ఒక్క ఆలోచనతో, దుష్టమైన ఆలోచనతో నువ్వు పతనం అవుతున్నావు అన్నారు. ఇది ఆభిచారిక కర్మలు అంటే. వాళ్ళు చూడండి, చేతబడి చేసేవాళ్ళు, అవతల వాళ్ళకి ద్రోహం చేసేవాళ్ళ కర్మలన్నీ కూడా వాళ్ళని ఏదో విధంగా వ్యాధి రూపంలో పీడిస్తాయి. వచ్చి మనం చూస్తుండగానే వాళ్ళు హీనమైనటువంటి మరణాన్ని పొందడం, హీనమైన జీవనాన్ని జీవించడం ఇవి జరిగి తీరతాయి ఖచ్చితంగా. అంత తొందరగా కర్మఫలం వదిలిపెట్టదు, అక్కడే ఆవాళ్ళు ఈ జీవితంలోనే చూస్తారు. అదే చెప్తున్నాను, భూత గణాను ప్రేతానను శాకినిని ఢాకినిలను వీళ్ళు పూజ చేసి, వీళ్ళందరూ కూడా దేవతలే. ఏం దేవతలు అంటే అట్లాంటి తపస్సులు చేసి దేవతలైనారు. అట్లాంటి వరాలు కోరుకొని నేను అందరినీ కంట్రోల్ చేయాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి, వీళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పి ధ్యానం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి సిద్ధులు సంపాదించుకోవడం కోసం, అటువంటి అవతల వాళ్ళకి ద్రోహం చేయడం కోసం కొన్ని పవర్స్ సంపాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రాక్షసులందరూ తపస్సు చేశారు చూడండి. తపస్సు చేయడం చేసేటప్పుడు వాళ్ళు ఏమడిగారు, వాళ్ళు ఏ దేవతల్ని పూజించారు? దేవతలు పూజించిన తర్వాత ఒక దేవుడు వచ్చినా కూడా ఏమడిగారు, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి? అదే చెప్తున్నారు 4వ శ్లోకంలో, అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాహ. ఏ జనాహ, ఎవరైతే మనకు చూడండి ఎంతోమంది దేవతలు ఉన్నారు, ఎంతమంది దేవతలు 33 అంటారు తమిళంలో, 33 కోట్ల దేవతలు ఉన్నారండి. ఒకటే రెండా మనిషి రూపంలో ఉండే దేవతలు, మృగ రూపంలో ఉండే దేవతలు, మనిషి మృగ రూపంలో ఉండే దేవతలు, చెట్టు రూపంలో దేవత, పక్షి రూపంలో దేవత, జంతు రూపంలో దేవత, ఎన్ని దేవతలు? 33 కోట్ల దేవతలు ఉన్నారు. అందుకని స్కేర్సిటీ లేదు, మనకు ఎవరినైనా పూజించవచ్చు ఫ్రీ అన్నమాట. మిగతా మతాలు అట్లా కాదు, పూజించావు పూజించావు చచ్చిపోతా ఉన్నాడు. మనకి టూ లిబరల్, మన రిలిజన్ వచ్చి టూ లిబరల్ అన్నాడు. ఫ్రీడమ్ చూసుకోండి, ఎంత ఫ్రీడమ్. ఈ ఫ్రీడాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ప్రతిరోజు పెరుగు అన్నమే పెడతాను తినండి, జీవితాంతం ఎట్లుంటుంది, పారిపోతారు. ప్రతిరోజు రసం అన్నం, రసంతోనే తినాలి అన్నాను అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఇది ఇంక ఇదేం పాపం రా భగవంతుడా అనుకుంటాం కదా. అదే రసం పెట్టకూడదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రసం, టమాటా రసం, లెమన్ రసం, మ్యాంగో రసం, ఇవన్నీ రకాలు పెట్టారు. ఒక రసంలోని ఇన్ని రకాలు, మనకు ఆహారంలో ఇన్ని రకాలు, ఇన్ని రుచులు ఉంటే దేవుణ్ణి పూజించడంలో అనేక రుచులు ఉండవండి. ఇది ఎక్కడ అన్యాయం? ఈ అన్యాయాలని చెప్పి మనమే తల మీద రుద్దుతారు వచ్చి, మా 33 కోట్లలో నువ్వు 1 కోటి పెట్టుకున్నా, మనం ఒక క్రాస్, 33 కోట్లలో నువ్వు 1 క్రాస్, 1 లెక్క నాకు పెట్టుకున్నావు. క్రెసెంట్ పెట్టుకున్నాడు, స్టార్ పెట్టుకున్నాడు, పెట్టుకు 33 కోట్లలో 33 కోట్ల ఇంకొకటి అన్నాడు, పెట్టుకున్నాం. ఎన్ని మతాలు వచ్చినా, ఎన్ని సింబల్స్ వచ్చినా, ఎన్ని వచ్చినా, ఈ ఒక్క హిందూ ధర్మంలో ప్రవాహంలో కలిసిపోవాలి. అవన్నీ కలవకపోతే ఈ ప్రవాహం సునామీ లాగొచ్చి నిన్ను మింగేస్తుంది. తర్వాత చూస్తాం చూస్తాం చూస్తాం, ఎంతకాలం చూస్తాం? ఆ హిందూ ధర్మం విశాలతలో నువ్వు సాత్వికంగా కలిసిపోయి ఆనందంగా జీవించు నీ మతంలో, లేదంటావో భస్మం అయిపోతావు. ఈ పేరు చెప్తే నన్నే అరెస్ట్ చేస్తారు ముందు. భస్మం అయిపోవడం అంటే ఏమిటి? అణగారిపోతుంది. ఎప్పుడైనా అవతల వాడిని నాశనం చేసి పైకి రావాలని కోరుకోవాలి. ఎప్పుడైతే అవతల వాడిని నాశనం చేసి అవతల వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ యొక్క శ్రద్ధని హీనంగా చూసి నాశనం చేసి నువ్వు పైకి రావాలని కోరుకుంటే నువ్వు ఎలా పైకి వస్తావు? అది అధర్మమే కదా. కాబట్టి అధర్మం ఎప్పుడూ రాణిస్తుందా ఏమిటి? ఇది లా అంతే. అంతేకాదు, నీ ఇష్టం నా ఇష్టం కాదు ఇక్కడ, ఇది ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ, యూనివర్సల్ లా అన్నారు. నేనేది చేస్తే నీకు ఇష్టం లేదో, అది నువ్వు చేస్తే నాకు ఇష్టం ఉంటుందా? ఇప్పుడు నీ ధర్మాన్ని, నీ దేవుణ్ణి నిందించి, నీ మతాన్ని నిందించి నేను అణిచేసాయని చూస్తే నీకు ఇష్టం ఉంటుందా? అవతల వాళ్ళకి అంతేనే నువ్వు తెలుసుకోవద్దు. అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే అన్నారు. ఈ యొక్క సాధన ఇప్పుడు దేవతా ప్రకారం అయిపోయింది, పద్ధతి చెప్తున్నారు, పూజ చేసే పద్ధతి. ఘోరం తపః అన్నారు. వాళ్ళు చేసేటటువంటి పూజ ఎట్లా ఉంటుందంటే ఘోరంగా ఉంటుంది, అశాస్త్ర విహితం, శాస్త్రంలో విధించినటువంటి విధంగా ఉంటుంది వాళ్ళు చేసే పూజ చేసే పద్ధతి. 5-6 శ్లోకాలండి. 4వ శ్లోకం ఏమిటంటే దేవుడు ఏ దేవుణ్ణి పూజిస్తారో అయిపోయింది. 5-6 శ్లోకాల్లో పూజ చేసే పద్ధతి ఉద్దేశం చెప్తున్నారు. ఘోరంగా ఉంటుంది వాళ్ళ తపస్సు, అంటే శరీరాన్ని బాధ పెడుతూ శరీరాన్ని చిత్రహింసలు చేసుకుంటూ పూజ చేస్తారు. ఎవరు? రాజసిక శ్రద్ధ కలవాళ్ళు. అందుకని రాక్షసులందరూ చూడండి, గాలి వస్తున్నా సరే వర్షం వస్తున్నా సరే కూర్చొని ఆ మంత్రం జపిస్తూ చేస్తూ ఉంటాడు, శరీరాన్ని శుష్కింపజేసుకుంటూ చేస్తాడు. ఇప్పుడు మనం లోకల్గా చూస్తున్నాం కదా, తల మీద కొబ్బరికాయలు కొట్టుకుండేవాళ్ళు, వీపులో కోసుకుండేవాళ్ళు, శూలాలతో పొడుచుకుండేవాళ్ళు, నిప్పుల మీద నడిచేవాళ్ళు, కొంతమంది ఉన్నారు వెంట్రుకలు పీక్కుండేవాళ్ళు, అది ఒక టైపైన పూజ, వెంట్రుకలు పీకేవాళ్ళు. అంటే ఏమిటి, ఈ యొక్క ఘోరమైనటువంటి తపస్సు చేసి శుష్కింపజేసుకొని శరీరాన్ని ఘోరంగా చేసేవాళ్ళు, అంటే భయంకరంగా ఉంటాయి అన్నమాట. ఘోరం అంటే ఏమిటి, భయంకరంగా ఉంటాయి వాళ్ళ యొక్క తపస్సు. అంటే వాళ్ళ వాళ్ళ శరీరాన్ని బాధించుకుంటూ చేసే తపస్సు అది. అందుకని అతిగా ఉపవాసాలు ఉండడం మన శాస్త్రం ఒప్పుకోదు. నేను చెప్పాను ఒకసారి ఉదాహరణ, అయ్యప్పకి ప్రతి సంవత్సరం వెళ్ళి 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 ఆయన ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది సరిగ్గా అయ్యప్ప స్వామి గుడి ముందే. ఇంకా అప్పటి నుంచి ఆవిడ నాస్తికురాలైపోయింది. దేవుడి ముందు హస్బెండ్కి హార్ట్ అటాక్ రావడం ఏమిటని ఇన్ని సంవత్సరాల నుంచి అయ్యప్ప దగ్గరికి వెళుతూ ఉంటే అని చెప్పి ఆవిడ ఈరోజుకి డాక్టర్ ఆవిడ ఆవిడకి జీర్ణించుకోలేకపోయింది. ఈ అయ్యప్ప దేవుడే కాదు అన్నది, అంటే ఇంకా హార్ట్ అటాకే రాకూడదు ఎవరికి. చదువుకొని వాళ్ళైతే వేరండి, చదువుకున్న ఆవిడ ఏం చదువు, ఆడినని చదువు కాదు డాక్టర్ అంటే ఏమిటది, అంటే నీ ఆరోగ్యం చూసుకోవద్దు, వెళ్ళడం అంటే వెళతావు, ఆహారం తీసుకోకుండా నియమంతో ఉండి 40 రోజులు వెళ్ళి కూర్చుంటే అక్కడ ఏమవుతుంది శరీరం, ఇది ఎటువంటి ఘోరమైనటువంటి అన్ని కష్టపడి అతి కష్టంతో చేయకూడదు ఎప్పుడు కూడా పూజలు కూడా. లోపల పొట్టం మాడుతూ ఉంటే రుద్రాభిషేకం చేస్తానన్నాడు, వద్దు అన్నది శాస్త్రం. మధ్యాహ్నం దాకా 3 దాకా పూజ చేస్తూనే ఉంటానండి, ఉపాసన తీసుకున్నానండి, దేవతా జపం తీసుకున్నాను, ఇప్పుడే 3 అయిందండి పూజ, పొద్దున్న నుంచి పచ్చి నీళ్ళు కూడా తాగలేదన్నారు, ఎందుకమ్మా ఈ పూజ అంటారు, ఎందుకు ఈ పూజ, 3 గంటల దాకా ఈ ఆత్మారాముణ్ణి శోధించి వాడిని ఆకలితో ఉంచి నువ్వు పూజ చేస్తే ఆ దేవుని ఇష్టపడతాడా? దేహో దేవాలయ ప్రోక్త సజీవ కేవల శివ, ఇక్కడ ఉన్న భగవంతుణ్ణి ఆకలితో అలమటింపజేసి ఎక్కడో పూజ చేశానన్నావు, ఎంత మూఢురాలివి నువ్వు అన్నారు. ఏం చెప్పాలి జనానికి, ఇట్లా ఉన్నారండి జనం రకరకాలుగా. ఒకటి చెప్తూ పోతే సంవత్సరాలు పడుతుంది, భగవద్గీత పూర్తి కాదు, అందుకని చాలు. ఓకే, ఘోరం తపహాయ తప్యంతే అశాస్త్ర విహితం, ఏమైతే శాస్త్రంలో చెప్పలేదో, అసలు ఇవన్నీ శాస్త్రంలో చెప్పనే లేదండి, చెప్పనటువంటి చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే బాగా డబ్బు రావాలండి. ఎవరో చెప్పారు ఇన్ని ప్రదక్షిణాలు చేస్తే నీకు లాటరీ వస్తుందన్నాడు, ఇక్కడ శాస్త్రంలో చెప్పిందండి, ఏ శాస్త్రంలో చెప్పబడింది? శాస్త్రంలో చెప్పనటువంటివన్నీ కూడా ఈ ఘోరం చేసేవి. ఘోరంగా ఎవరైతే భయంకరమైనటువంటి తపస్సు చేస్తారో పూజ చేస్తారో విపరీతంగా, వాళ్ళవన్నీ శాస్త్రంలో చెప్పనటువంటివే అని గుర్తు చేసుకోండి, ఎక్కడ శాస్త్రంలో చెప్పలేదు. దానివల్ల మనిషికి మేలు జరగదు అన్నారు. దంభ అహంకార సంయుక్తాహ, అంతేకాదు దంభంతో చేసేవాళ్ళు. చూసావా, నేను ఏమండి 10 సంవత్సరాల నుంచి అయ్యప్ప దగ్గరికి వెళ్ళి వస్తున్నానండి, చెప్పావు కదా పోయింది ఫలం అని అర్థం, 10 సంవత్సరాలండి, దిస్ ఇస్ 10th year అన్నాడు. దంభ అహంకార సంయుక్త అన్నాడు. అందుకని చెప్పుకోవడం కోసం పూజ చేసేవాళ్ళు, చెప్పుకోవడం ఉపవాసం ఉండేవాళ్ళు, ఎంత పటాటోపం అంటారు, దాంభికం అంటారు. కామ రాగ బల అన్వితాహ, ఈ వాళ్ళు చేసే పూజకి దాని మీద వాళ్ళకి విపరీతమైనటువంటి డిజైర్ అన్నమాట. చేసి తీరాలి, ఏమైనా సరే మొండి పట్టుదల అన్నమాట, విపరీతమైన పట్టుదల. దాని మీద రకమైనటువంటి అటాచ్మెంట్ అన్నమాట. ఇన్ని సంవత్సరాల నుంచి వెళుతున్నాం కదండి, ఇప్పుడు వెళ్ళకపోతే ఎట్లండి? అలా చేసేవాళ్ళు, భజనలు చేసేవాళ్ళు ఉన్నారు చూసారా. రాత్రిపూట రాత్రి అంతా భజన చేస్తాడు, వాడికి నిద్ర ఉండదు. అతను వాళ్ళు నిద్రపోనివాడు, మైకులు పెడతాడు పెద్ద పెద్ద సౌండ్తో, అలా చేసేవాళ్ళు. ఎందుకయ్యా ఈ పూజ అంటే? దేవుడండి, దేవుడికి చేస్తుంటే మైక్ వద్దంటారేమిటి? ఇంకా వారం రోజులు ఆ స్ట్రీట్లో ఎవరు నిద్రపోరు. ఆ స్ట్రీట్లో వాళ్ళందరూ, దేవుడా నువ్వే వద్దు నాయన మాకంటారు. నీ నుంచే కదా వీళ్ళు చేస్తున్నారు, కనుక నువ్వే వద్దు. ఇవాళ భక్తులా అభక్తులా అన్నాడు కృష్ణ పరమాత్మ. చెప్తున్నా ఆయన, ఇట్లాంటి భక్తులందరూ నన్ను ఏం చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు అన్నాడు. కనుక ఏం చేయాలి? అసలైన భక్తి ఏమిటో నేను చెప్తాను, చిన్నగా విను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.